బ్యాక్టీరియా లేకుండా అవుతుందట. అలా శరత్కాలం వచ్చింది. స్వచ్ఛమైన పిండి వెన్నెల కొరవడం మొదలుపెట్టింది. ఆ పిండి వెన్నెల కాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సాయంకాలం పూట రకరకాలైనటువంటి అలంకారాలు చేసుకుని గోపికలకి గోపాలకులకి ఆనందం కలిగించేవాడు. ఆ శరత్కాలం ఎంత గొప్పదంటే అత్యద్భుతమైన దివ్య వాతావరణం అది. అందువల్ల శ్రీకృష్ణుడు చుట్టూ తన నెమళ్ళు తిరిగేవి, పాములు అప్పుడప్పుడు వచ్చేవి, గోపికలు గోపాలకులు తిరుగుతూ ఉండేవారు. వాళ్ళంతా వాళ్లలో వాళ్ళు అనుకునేవారట, శరత్కాలం వచ్చిందమ్మా, ఇంకా కృష్ణుడు ఎళ్లలో ఉండడు, బయటికి పోతాడు దూడల్ని మేపుకొని. అదే వర్షాకాలంలో అయితే ఇంట్లోంచి కదలకుండా ఊళ్ళో ఉండడం వల్ల అస్తమాటు చూడగలిగాం, ఇప్పుడు ఇంక మళ్ళీ ఆయన దూడలను వేపుకుపోతూ ఉంటే ఆయన చూసే అవకాశం ఉండదు అని కొంచెం తిట్టుకునేవారట ఆ వాతావరణాన్ని. ఒకరోజున ఈ శరత్కాలం వచ్చిన కొత్తల్లో శ్రీకృష్ణుడు బలరాముడిని వెంట పెట్టుకుని అడవిలో పిల్లలతో కలిసి దూడలు మేపడానికి వెళ్ళాడు. అక్కడ భాండీరకమైన పెద్ద చెట్టు ఉన్నది, ఇప్పటికి కూడా భాండీరక వటవృక్షం బృందావనంలో ఉన్నది. ఆ భాండీరక వటవృక్షం అఘాసురుణ్ణి చంపిన స్థలానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ చేరి పిల్లలందరూ సరదాగా ఆడుకుంటూ ఉండగా కంసుడు పంపగా ప్రలంబుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు వచ్చాడు. ప్రలంబుడు అంటే లంబము అంటే పొడుగు, ప్రలంబుడు అంటే బాగా పొడుగు. ఎటువంటి పొడుగు? ఇంద్రియముల విషయములో నిగ్రహము లేని పొడుగు, అంటే బాగా వ్యసనములలో ఆరితేరినవాడు అని అర్థం. ప్రలంబ శబ్దానికి నిజమైన అర్థం పూర్తిగా వ్యసనపరుడు. వ్యసనములు మనిషిని జీవిని భ్రష్టుని చేస్తాయి. అలాంటి భ్రష్టుడు అక్కడికి వచ్చాడు. వాడు గొల్లపిల్లల్లో ఒక గొల్లపిల్లవాడిగా మారిపోయాడు. కృష్ణుడితో బలరాముడితో కలిసి ఆడుకోవడం మొదలుపెట్టాడు. కృష్ణుడు కనిపెట్టి, మిత్రమా నిన్ను ఇన్ని రోజులు చూడలేదు, భలే అందంగా ఉన్నావే, ఎప్పుడొచ్చావు అని ప్రేమగా పలకరించి కన్ను సైగతో బలరాముడికి అని చూపించాట. వీడు రాక్షసుడు, సమయం చూసుకుని నెత్తిమీద మట్టిగా వేయని, ఓహో అని బలరాముడు కనిపెట్టాడు. చూపులతో కనిపెడతారండి కొంతమంది ఆదర్శ దంపతులు లాంటి వాళ్ళు కొందరు. నిజంగా వాళ్ళు అలా చూశారంటే మొగుడు పిల్లలకు అర్థమైపోతుంది. ఈ కొంతమంది మొగుడు పిల్లలు అదేంటు కానీ ఎన్ని చెప్పినా అర్థం కాదు, భార్య చెప్తే వీడికి అర్థమవదు. ఏమిటే అంటాడు అందరిలో. ఏమంటే చూశాం కదా చాలా చోట్ల, చక్కగా ఆదర్శంగా ఉండాలి అంటే అలా చూపులతో కనిపెట్టాలన్నమాట. అలా కనిపెట్టేవాళ్ళు అరుదుగా ఉంటారు. గుంటూరు వాళ్ళంతా అలాంటి ఆదర్శ దంపతులే అని అనుకుంటున్నాను. సరే మొత్తం మీద ఏది అయినప్పటికీ కృష్ణుడు అలా సైగ చేయగానే బలరాముడు కనిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ పూట మనకి పొద్దు పోవడంలా, పొద్దు పోవడానికి కాలం గడపడానికి ఒక ఆట ఆడదాం. మనందరం ఇలా చేతులు పుచ్చుకొని పంటలు వేద్దాం. అందులో పంటల్లో ఎలా ముగ్గురు కలిసి ఇలా అన్నారనుకోండి, అందులో ఇద్దరు ఇలా అండి ఒకటి ఇలా అంటే వాడు పండినట్టు, మిగతా వాళ్ళిద్దరు ఓడిపోయినట్టు. ఈ ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి, భాండీ రకమనే ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు దగ్గర ఇలా రాళ్ళు ఎత్తుగా పేరుస్తారు, సూటిగా ఒక రాయితో ఆ రాళ్ళన్నీ పడగొట్టాలట. ఒక రాతితో కొడితే ఇలా ఏడు రాళ్ళు పేర్చి పెట్టినటువంటి పెంకులు పడగొట్టాలి, ఏడు పెంకులు ఒక్క దెబ్బకు పడాలి. అలా పడగొట్టినటువంటి వాళ్ళని పడగొట్టలేని వాళ్ళు బుధం మీద ఎక్కించుకుని ఈ భాండీరకం నుంచి ఆ భాండీరకం చెట్టు దాకా వెళ్ళాలి. అక్కడికి చెట్టు నుంచి చెట్టుకు మధ్యలో 5 మైళ్ళు ఉంటుంది, 5 మైళ్ళు మొయ్యాలి. ఇది పంట. 5 మైళ్ళు ఏదో నాలాంటి వాడిని మోస్తారనుకోండి, అలాంటి వాడిని ఏమోస్తారు. మొత్తం మీద ఆ కుర్రాళ్ళలో కొంచెం మంచి బలంగా ఉన్నవాళ్ళు, దిట్టగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ దిట్టగా ఉన్నవాళ్ళందరూ నెగ్గడం మొదలెట్టారట. ఇప్పుడు కృష్ణుడు ఒక జట్టుకు నాయకుడు, బలరాముడు ఒక జట్టుకు నాయకుడు. బలరాముడి పార్టీ అంతా నెగ్గింది, కృష్ణుడి పార్టీ ఓడిపోయిందిట. కృష్ణుడు కావాలని ఓడిపోయాడు. కృష్ణుడి వైపు ఎవరున్నారు, ప్రలంబుడు ఉన్నాడు. శ్రీరాముడు, సుధాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బలరాముడి వైపు ఉన్నారు, తక్కిన వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, మేము ఓడిపోయాం కదా, నేను శ్రీరాముడిని మోస్తానన్నట. శ్రీరాముడికి యోగం పట్టింది, కృష్ణుడు బుధం ఎక్కాడు. ఆ తర్వాత ప్రలంబాసుడు, నేను బలరాముడిని మోస్తాను అయ్యి అన్నట. బలరాముడు అలాగే అని ఎక్కాడు. ఇలా రాక్షసుడేమో బలరాముడిని ఎక్కించుకున్నాడు. మొత్తం మీద అందరూ తలకొండా ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్నాక కృష్ణుడు మొదలైన వాడు నడుచుకుంటూ భాండీరక వృక్షం దగ్గర ఈ పిల్లల్ని దింపారు. ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజిత. ఇక్కడ రాశారు వ్యాసుల వారు, పరాజిత కృష్ణ, ఓడిపోయాట కృష్ణుడు. భక్తుల చేతులు ఓడిపోతాడు ఆయన. భక్తులు కనబడితే ఓడిపోవడం ఆయనకు అలవాటు. అలా ఓడిపోయి శ్రీరామానం, శ్రీరాముడు అని పేరు కలిగిన వాణ్ణి ఉవాహ మోశాడు. లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకుని మోసే కృష్ణుడు ప్రేమతో ఒక బాలుణ్ణి కాళ్ళు బుధం మీద పెట్టించుకుని మోశాడు. ఓహో ఎంత కరుణాస్వరూపుడు కృష్ణుడు, వాడెంత అదృష్టవంతుడు. ఒక కుర్రవాణ్ణి మోశాడు ఆయన. అలా పైగా మోసేటప్పుడు కూడా చేతుల మీద నీ కాళ్ళు పెట్టు, ఇప్పుడు బుధం మీద కూర్చో అన్నట. మరి బుధం మీద కూర్చోవాడు కాళ్ళు కిందకి వెళ్లాడుతూ ఉంటే కష్టం కదండి, కారులో కింద ఏదో ఉండ కూర్చోవడానికి కాళ్ళు పెట్టుకోవాలి, ఫుట్ బోర్డు ఉండాలి. ఫుట్బోర్డ్ కింద చేతుల్లో పెట్టి, ఈ చేతుల్లో పెట్టవయ్య నీ కాళ్ళు అని కాళ్ళు ఇలా పెట్టించి వాడిని మోశాడు అంటే కృష్ణుడి యొక్క అపూర్వమైన కరుణకి, ఆ ఆదరణకి ఏం చెప్పగలమండి మనం? ఆయన చేతులు లోకాలని రక్షించే చేతులు, లక్ష్మీదేవి పాదాలు ఆయన పాదాలు ఒత్తితే ఈయన వచ్చి ఈ పాదాలు పైకెత్తాట. యోగ జాతకుడు వాడు పూర్వజన్మలో గోలోకంలో ఆయనతో కూడా తిరిగి తపస్సు చేసిన పుణ్యాత్ములు వాళ్ళంతా, అందుకని అక్కడికి తీసుకెళ్లి దింపాడు. అందరూ అక్కడ దింపారు. భాండీర వృక్షం దగ్గర ఓడిపోయిన వాళ్ళంతా నెగ్గిన వాళ్ళని భుజాల మీద మోసి చెట్టు దగ్గర దింపారు. ఒక్క ప్రళంబాసురుడు మాత్రం బలరాముణ్ణి చెట్టు దాటి పరిగెత్తుకుపోవడం మొదలెట్టాడు. వాడి ఉద్దేశం ఏమిటంటే కృష్ణుడితో యుద్ధం చేసి జయించడం చాలా కష్టం, చాలామంది ఆయన చేతిలో చచ్చారు, నిన్నగాక మన కాళీయుణ్ణే తన్నాడు కాబట్టి వాడిని మోసుకెళ్ళడం అనవసరం. అన్నగారిని చంపామంటే ఈ తమ్ముడికి అన్నగారంటే ప్రాణం గనక అన్న చావు చూసి కళ్ళారా తానే చచ్చిపోతాడు. అసలు గోపికలు, గోపాలకులు, యశోద, నందుడు అందరూ కూడా బలరాముడి చావుతో విరక్తి పొందిపోతారు, బెంగతో వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారు. కృష్ణుడిని పడగొట్టాలంటే కృష్ణుడిని పడగొట్టకూడదు, కృష్ణుడి సోదరుణ్ణి పడగొట్టాలి. ఒక వ్యక్తిని పడగొట్టాలంటే వాడి బంధువుల్ని, వాడికి ఎవరంటే ఇష్టలో వాళ్ళని నాశనం చెయ్యాలి. ఇప్పుడు వీడిని ఎత్తుకుపోయి కంసుడికి అప్పగిస్తాను, కంసుడు వీడిని శిక్షిస్తాడు, దెబ్బతో ఈ గోకులం ఆకులం అయిపోతుంది అనుకుంటూ ఈ కుర్రాడి రూపంలో ఉన్న ప్రళంబాసుడు మహావేగంగా పరిగెత్తాట. అలా పరిగెడుతూ ఉంటే కృష్ణుడికే చూశాడు బలరాముడు, నీ సంగతి నువ్వు చూసుకోవాయి అన్నట్టుగా సైగ చేశాట. ఆ నువ్వు ఆ మాత్రం ఇచ్చావుగా భరోసా అని బలరాముడు బరువు అయిపోయాడు. క్రమంగా బరువు గారు వీడేం చేశాడు, తట్టుకోలేక ఈ బాలరూపం విడిచిపెట్టి భయంకర రాక్షస రూపం ధరించి రువ్వున ఆకాశానికి ఎగిరిపోయాడు. అది చూడ్డానికి ఎలా ఉందో తెలుసా, పెద్ద మేఘం చంద్రుణ్ణి కప్పినట్టుందిట. అంటే బలరాముడు తెల్లగా ఉంటాడు కదా చంద్రుడిలాగా, చంద్రుణ్ణి మేఘం కప్పినట్టుగా నల్లని ఆకారం కలిగిన ప్రళంబాసురుడు బలరాముడిని మూసేశాడనమాట. అప్పుడు బలరాముడు మహాత్ముడయ్యుండి కూడా ఒక క్షణకాలం లోకం కోసం జంకినట్టు నటించాట. ఈషద్రసత్ అంటారు వ్యాసుల వారు. ఈషత్ అంటే కొంచెము, త్రసత్ భయపడ్డాడు, కంగారు పడ్డాడు, కొంచెం కంగారు పడినట్టు నటించి అంతలోనే ఆదిశేష శక్తి మావాహయామి, సంకర్షణ శక్తి మావాహయామి అని తన సంకర్షణ శక్తిని ఆవాహన చేసుకున్నాడు. దాంతో చూస్తుండగా కొండంత బరువు అయిపోయాట. గురు శైలేంద్ర సమాన భారుడగు ఆ గోపాలు నిల్మోయలేక. ఇప్పుడు బలరాముడు ఎలా ఉన్నాడు, గురు శైల ఇంద్ర సమాన భారుడు. గురు అంటే పెద్ద, శైల కొండ, మామూలు కొండ కాదు, పర్వత రాజ్యం శైలేంద్రం, పెద్ద కొండ వలె, తెల్లని హిమాలయ పర్వతం వలె బరువైపోయిన ఈయన్ని మొయ్యలేక అనవసరంగా వీడిని ఎత్తుకున్నాను నడుం నెప్పెడుతుంది రా బాబు, బ్యాక్ బోన్ పగిలిపోతుంది అనుకుని కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి కొట్టేద్దామని కాళ్ళు ఇలా పట్టుకున్నట్ట. అప్పుడు ఆయన ఏం చేశాడు, కాళ్ళు పట్టుకున్నావుగా ఇక నీకు విముక్తి, నా కాళ్ళు పట్టుకున్న వాడికి ఇక కష్టాలు ఉండవు, విముక్తే అని రెండు చేతులు ఇలా బిగించి వాడి నెత్తి మీద దెబ్బ కొట్టాట. ఇంకేముంది, తిరుమల మెట్ల దగ్గర కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ చిటాపటా పటాపటా ముక్కలై ఎలా పగిలిపోతుందో ఒక్కొక్కడు కొడతారండి బాబు కొబ్బరికాయ, అలా ఒక దెబ్బ కొట్టగానే మెట్ల మీద పగిలి ముక్కలైపోతాయి అనమాట. దానికి కారణం చెప్పింది ఒక ఆవిడ, ఏమమ్మా కొబ్బరికాయ ఒక్క దెబ్బ కానీ ముక్కలు ఎలా పగలగొట్టావు, నేను చచ్చిపోతాను పగలగొట్టలేకంటే మా ఆయన తలకాయ అనుకున్నానండి, కసికింది కొట్టానండి అంది ఆవిడ. ఆవిడ ఎంత బాధపడిందో మరి, ఆ దెబ్బకి ఆ కొబ్బరికాయ ఎలా పగిలిపోతుందో. అలా వీడి తల మొత్తం చిన్న భిన్నమై ముక్కలు ముక్కలై అందులో మెదడులో ఉన్న గుజ్జు మాంసం దిక్కులంతటా వ్యాపించిందిట. ఒక్క దెబ్బకి ఆ ప్రళంబాసుడు పైనుంచి కిందకి కుప్పకూలిపోయాడు తల పగలడంతో. వాడు చావగానే వాడి దీప్ మీద నుంచి కిందకి దూకి బలరాముడు చిరునవ్వు నవ్వాడు. ఈ చరాచర జగత్తుని వేయి పడగల మీద మోసే సంకర్షణుడు అనంతుడు ప్రళంబుణ్ణి అవలీలగా చంపి ఒక లీల చూపించాడు ఆయన. ఆ తర్వాత శరత్కాలంలో వేణునాదం చేసే కృష్ణుడి యొక్క లీలలు, గోపికల విరహగీతాలు, తర్వాత గోపిక వస్త్రాపహరణం వంటి అపూర్వ గాథలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. యథాప్రకారంగా అందరూ కూడా 6:20 రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః.
తిథి కూడా మనందరికీ ఎంతో మహోపకారం, ఆధ్యాత్మికోపకారం. లౌకికంలో చాలామంది ఎన్నో రకాల సేవలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవ చేయడం చాలా కష్టం. ఆధ్యాత్మిక సేవలు అన్ని, ఇటు లోక సేవ, ఆధ్యాత్మిక సేవ, ఎంత అన్నదానం అండి. ఇవాళ పొద్దున్న నేను చూడలేదు కానీ ఆఖరి నుంచి మన వాళ్ళు ఇక్కడ కెమెరామన్తో సైతే ఇక్కడ భోజనం చేసి చెప్పారు, ఏ అపూర్వంగా భోజనం చేసామండి అని. ఎంతోమంది సాయంకాలం 5 వచ్చి చెప్పారు, అంత అన్నదానం జరిగింది. అన్నదానం, గోసేవ, వేదసేవ, వేదసేవ జరగడం చాలా కష్టం. అన్నీ ఒకేసారి జరుగుతారు. ఓ పక్కన వేద పాఠశాలండి, ఓ పక్కన అనాథాశ్రమం, ఓ పక్కన గోశాల, మరో పక్కన పురాణశాల, ఎన్ని శాలలండి. అసలు స్థలం ఏ జన్మలో పూర్వజన్మ సుకృతమో కానీ ఈ స్థలం దొరకడం ఒక ఎందుకు, ఈ స్థలానికి ఇంత పవిత్రత చేకూరింది. ఆ పవిత్రత మాత్రం అపూర్వమైన హరిప్రసాద్ గారి కృషి అని నేను చెప్పడంలో ఏమాత్రం విప్రతిపత్తి లేదు. నేను చెప్పింది నిజమేనా? అందులో అసత్యం ఉంది. మనం మోసాగి అవన్నీ స్వీకరించవద్దు, కానీ ఉన్నదొరటి చెప్పకపోతే అది ధర్మం కూడా కాదు. వారి తల్లి గారి తిథి తన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అపూర్వ రీతిలో వేదసభ నిర్వహిస్తారు. రేపు గురువారం ఈ ప్రవచన మందిరంలోనే 8:30 వేదసభ జరుగుతుంది. వేదం ఒక్క అక్షరం విన్నవాడు కూడా వేదనలో నుంచి బయటపడతాడు. మహాపుణ్యం. ఈ చరాచర జగత్తంతా వేదమయం. పరమాత్ముడు కూడా వేద మార్గంలో నడుచుకునే స్వామి. వేద రక్షణ కోసమే అవతారాలు ఎత్తాడు. ఆ వేద రక్షణ ఇవాడు మనందరం పరమాత్మ స్వరూపులపై చెయ్యాలి. చెయ్యాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి? వచ్చి వినడం. ఇక్కడ వాళ్ళు చదువుతారు, మీరు వినాలి. యథాశక్తిగా దీనికి సేవ చేయటంటే ముందు మనం రావాలి. రాకుండా ఇళ్లలో కూర్చొని వాళ్ళు ఏదో పారాయణ చేసుకుంటారని కాదట. అర్థమైనా అర్థం అవ్వకపోయినా వేదం వేదమే. వేదం ఎటువంటిదో చెప్పమంటారా? వేదాన్ని అగ్నిహోత్రం అన్నారు. నిప్పుని మీరు ఇప్పుడు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది కాలుతుందా లేదా? ఏమయ్యో నిప్పు, నేను చూడక తొక్కాను, ఎందుకు కాల్చావు అని అడిగితే వింటాడా?